స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్భాగవతం 6వ స్కందం 17వ అధ్యాయం 16వ నంబర్ శ్లోకం నుంచి చూద్దామంట. సో పార్వతీమాత శపించిన తర్వాత చిత్రకేతు మహారాజు ఏమన్నాడు, దాని తర్వాత శివుడు ఏం చెప్పాడు పార్వతికి అనే విషయాలు మనం ఈ అధ్యాయంలో ముందు చర్చించుకుంటాము. సో మంగళాచరణ చేసుకుని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిలితం యన తస్మై శ్రీగ్రవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతావదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిచన సహితం కృష్ణచైతన్యదేవం. శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామీమితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్యా నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధువ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మనము 16వ నంబర్ శ్లోకం నుంచి చర్చించుకుందామంట. శ్రీ శుక ఉవాచ ఏవం శప్తశ్చిత్రకేతు విమానాద్ అవరుహ్య సః ప్రసాదయామాస సతీం మూర్ణా నమ్రేణ భారత. శుకదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఓ పరీక్షిత, రాజా పరీక్షిత, ఎప్పుడైతే ఈ విధంగా పార్వతీదేవి చిత్రకేతువుకి శపించిందో వెంటనే చిత్రకేతు ఆయన విహరిస్తున్న విమానం నుంచి కిందికి దిగొచ్చి ఆమె ముందు ఎంతో నమ్రత భావనతో ప్రణామాలు అర్పించుకొని, తల వంచి ప్రణామాలు అర్పించి ఆమెని సంపూర్ణంగా సంతృప్తిపరిచాడు. సో ఈ విధంగా ఇప్పుడు ఆయన యొక్క నమ్రతమైన ఈ యొక్క బిహేవియర్ ద్వారా ఎలా పార్వతీదేవిని ఆయన సంతృప్తిపరుస్తాడో చూద్దామంట. చిత్రకేతురువాచ ప్రతిగృహ్ణామి తే శాపం ఆత్మనోజ్జీలనాంబికే దేవేర్మర్త్యాయ యత్ ప్రోక్తం పూర్వదిష్టం హితస్య తత్. సో చిత్రకేతు మహారాజు చెప్పారంట. ఇక్కడ ఏమన్నారంటే, ఓ మాత పార్వతి, నా రెండు చేతులు నేను జోడించి కలిపి నేను మీరిచ్చిన ఈ శాపాన్ని స్వీకరిస్తున్నాను, నా పైన మీరు ఇచ్చిన శాపాన్ని నేను స్వీకరిస్తున్నాను. నేను ఏమాత్రం బాధపడట్లేదు దీనికి, ఎందుకంటే సుఖదుఖాలు అనేవి దేవతలు మన యొక్క కర్మ పూర్వపు కర్మ ఫలితాల అనుసారంగానే ఇస్తారు కనుక మీరు ఈ శపించారని నేనేమి చింతించట్లేదు. సో చూడండి, చిత్రకేతు మహారాజు, సో ఇక్కడ తాత్పర్యాలు చాలా ఇంపార్టెంట్ అనమాట, ఇందులో వచ్చే తాత్పర్యాలు కూడా, అందుకే నేను కొంచెం చర్చించుకుంటాను అన్ని పాయింట్స్ కూడా. సో చిత్రకేతు మహారాజు ఆయన భగవంతుడి యొక్క భక్తుడు కాబట్టి ఇలా పార్వతీదేవి ఆయనను శపించినా కానీ ఒక విధంగా ఆయన ఏమాత్రం కూడా విచలితం అవ్వలేదు, డిస్టర్బ్ అవ్వలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు నాకు ఏవైతే సుఖాలు దుఃఖాలు వస్తున్నాయో అవన్నీ కూడా కర్మణా దైవ నేత్రేణతో అన్నీ కూడా ఆ దైవము నా కర్మలు నా కర్మ ఫలితాలని నాకు ఇస్తుంది. కాబట్టి అతనికి క్లియర్గా ఇంకో విషయం కూడా తెలుసు, నేను ఎప్పుడు ఏదో దురుద్దేశంతో శివుణ్ణి ఎప్పుడు కూడా ఏది అవమానించాలి అనేసి ఆయన పాదపద్మాలకు పైన దగ్గర అపరాధం చేయలేదు. అలాగే పార్వతిని కూడా ఏ విధంగా కూడా ఆమెని హర్ట్ చేయాలని ఆమెకి అవమానించాలని నేనేం పలకలేదు వాక్యాలు. అయినా కానీ ఒక విధంగా ఇక్కడ చిత్రకేతు మహారాజుకి శాపం అనేది తగిలింది. అంటే దీని అర్థం ఏంటంటే ఈయనకు ఆల్రెడీ ఈ యొక్క శాపం ఈ యొక్క దుఃఖము దొరకాలి అని ముందు నుంచే పైనుంచి నిర్ధారించబడింది. అందుకనే చిత్రకేతు ఏమాత్రం దీని గురించి టెన్షన్ తీసుకోలేదు, ఏమాత్రం దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది ఎలాగో పైనుంచి వచ్చింది, ఫాలో అవ్వాల్సిన ఆర్డర్ అంతే. సో అందుకనే ఒక భక్తుడు ఈ నమ్రత భావనతో ఎలా ఉంటాడంటే ఈ యొక్క జీవితంలో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నా ఆయన అది భగవంతుడి యొక్క వరంగా స్వీకరించేస్తాడు. తత్తేను కంప సుసమిక్షమాను. సో తత్తేను కంపాం సుసమిక్షమానః. అందుకనే ఎవ్వరు ఆయనకి ఎటువంటి శాపం కానీ దండన కానీ విధించినా ఎటువంటి దుఃఖ కష్టాలు ఎదుర్కొన్న ఒక వ్యక్తి భక్తుడు ఆయన ఎలా ఆలోచిస్తాడంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క కృప నా పైన అనుకుంటాడు. ఈ విధముగా ఎవరైనా ఇటువంటి చేతనతో గనక జీవిస్తే హిస్ ఈస్ వాట్ ఎవర్ రివర్సెస్ అకర్ టు బి డ్యూ టు హిస్ పాస్ట్ మిస్డీడ్స్. సో ఇవన్నీ కూడా ఆయన నా పూర్వపు చేసుకున్న కర్మాల యొక్క ఫలితాలని నేను అనుభవిస్తున్నాను కాబట్టి నేను ఎవరినో దోషించాల్సిన అవసరం లేదు. ఈ వ్యక్తి ద్వారా నాకు ఇప్పుడు ఆ దండన కానీ శాపం కానీ దుఃఖం కానీ కష్టం కానీ కలుగుతుంది, అవమానం కానీ అపమానం కానీ ఏదో ఒకటి. కానీ దానికి అసలైన కారణం అతను కాదు, ఆ వ్యక్తి కాదు. అసలైన కారణం ఏంటి అంటే నా పూర్వపు కర్మ ఫలితాలు ఈయన ద్వారా ఈమె ద్వారా నాకు ఈరోజు లభిస్తున్నాయి అని ఒక భక్తుడు ఆలోచిస్తాడట. అంతేకాకుండా ఇలాంటి సందర్భాల్లో ఇలా దుఃఖ కష్టాలు శాపాలు దండనలు ఎదుర్కొన్న సందర్భాల్లో కూడా ఆ వ్యక్తి ఇలా ఆలోచించి అతని చేతను శుద్ధమయ్యి ఆ వ్యక్తి ఇంకా భగవంతుడికి ఇంకా దగ్గరగా వెళ్తాడంట. సో అందుకనే ఇలాంటి దుఃఖ కష్టం అంతా కూడా ఏంటంటే ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్, అంటే శుద్ధం. సో ఇలా అందుకనే మనం దుఃఖ కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు. మన సరైన చేతన కనుక ఉంటే మనకి మనం కాస్త దుఃఖాన్ని అనుభవించాము. అక్కడ కూడా మనం భగవంతుడి యొక్క కృపను చూసి ఆ భగవంతుడు ఎంత దయామయుడు నా పైన అని ఇంకా భగవంతుడి పైన ఇంకా మనకు భక్తి అనేది పెరిగిపోతుంది. ఇలా జరిగితే నేను సరిగ్గా భక్తి చేసుకుంటున్నాను, నేను సరైన భక్తి మార్గంలో సరైన విధంగా ముందుకెళ్తున్నాను అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలా కాకుండా ఎవరో ఒక చిన్న మాట అన్నాడు టెంపుల్కి వెళ్తామని, ఎవరో ఒక చిన్న మాట అనేసాడు, ఓ చిన్న అపమానం, అసలు అపమానం కాదు సమ్మానించలేదు అంతే. ఇక దానికి ఎంత డిస్టర్బ్ అయిపోతారంటే కొంతమంది భక్తులు నేను స్వయంగా చూశాను, వాళ్ళకి ఎంత నచ్చ చెప్పడానికి ప్రయత్నించి వాళ్ళు వినిపించుకోరు. ఆ వ్యక్తి నన్ను ఎలా అవమానించాడు, నాకు అంత సమ్మానం దొరకాల్సింది ఎందుకు దొరకలేదు అని ఎంతో బాధపడిపోతుంటారు. అలా బాధపడిపోతారు అంతే. సో అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకని మనము భాగవతం చదువుతున్నప్పుడు ఏదో నాలెడ్జ్ జ్ఞానాన్ని సంపాదించుకోవడం కోసం కాదు మనం చదివేది. కొంతమంది జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, నాకు అన్ని స్టోరీలు తెలుసు భాగవతంలో మొత్తం, ఏ స్టోరీ ఎక్కడుందో ఏ శ్లోకం ఎక్కడుందో అన్నీ తెలుసు నాకు, అన్నీ తెలుసు. కానీ ఏం లాభం, ఈ విషయం నేర్చుకోలేదు. ఒకరు అవమానించినా అపమానించినా శిక్షించినా దండించినా శాపం వచ్చినా కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా కానీ మనం అన్నీ కూడా భగవంతుడి యొక్క కృప అనుగ్రహంగా చూడగలిగే చేతనను మనం సంపాదించుకోలేకపోతే ఎన్నిసార్లు భాగవతం చదివినా ఏం లాభం వచ్చింది అంటే వస్తుంది లాభం చాలా తక్కువ అన్నమాట. ఆ లాభం కన్నా ఎక్కువ గర్వం. నేను భాగవతం అంతా చేశాను ప్రభుజీ, మా మొత్తం భాగవతం కంప్లీట్ చేస్తాను, ఒకసారి అయిపోయింది ఇప్పుడు రెండోసారి చదువుతున్నాను. సరే ఒకసారి కంప్లీట్ చేస్తే సరే అండి, ఎంత నేర్చుకున్నారు, అందులోంచి ఎంత మీ జీవితంలో పాటిస్తున్నారండి, మీరు ఎంత అర్థం చేసుకున్నారు ముందు అసలు. సో ఇక్కడ స్టోరీయే ఇంపార్టెంట్ అయితే ప్రభుపాల్ ద్వారా ఇంత తాత్పర్యాలు ఎందుకు రాస్తారు? ఆ స్టోరీ ఎలాగో అనువాదంలోనే ఉందిగా, కానీ ఆ అనువాదంలోంచి కానీ ఆ స్టోరీలోంచి కానీ ఆ శ్లోకంలోంచి కానీ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఈ ఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలి, మన జీవితంలో దాన్ని ఎలా ఆచరించాలి, తద్వారా మనం భక్తిలో ఇంకా శుద్ధమై, ఎందుకంటే మన జీవితం యొక్క ఉద్దేశం ఏంటంటే, మనిషి జీవితం యొక్క ఉద్దేశం ఏంటి, అన్ని అనర్థాల నుంచి మనం శుద్ధం అవ్వాలి, శుద్ధమయ్యి మనం దాని తర్వాతనే భగవద్ధామానికి వెళ్ళగలం, లేకపోతే వెళ్ళలేము. సో ఇంకా ఇలా సమ్మానాన్ని ఆశిస్తూ ఉన్నామంటే ఇంకా మనం భగవద్ధామకి వెళ్ళలేము. సో భగవద్ధామంకి వెళ్ళాడు చిత్రకేతు మహారాజ్, ఎందుకు వెళ్ళగలిగాడు, ఎందుకంటే ఆయన ఇవన్నీ ఆశించట్లేదు, సుఖదుఖాలకి అతీతుడు అయిపోయాడు. అందుకనే ఆమె శాపం ఇచ్చినా కానీ పార్వతీదేవి ఏమాత్రం ఆయన యొక్క మనస్సు విచలితమవ్వలేదు, ఏమాత్రం క్రోధానికి గురవ్వలేదు, ఏమాత్రం డిప్రెషన్కి గురవ్వలేదు, ఏమాత్రం టెన్షన్ తీసుకోలేదు, ఏమాత్రం బాధపడలేదు. ఇంకా ఆనందంగా వెళ్ళి నమ్రతతో పార్వతీదేవి ముందు ఆయన ప్రణామాలు అర్పించుకొని ఆమెను కూడా దూషించట్లేదు, ఓ మాత మీరు ఇచ్చింది నేను స్వీకరిస్తున్నాను, అది భగవంతుడు అనుగ్రహంగా స్వీకరిస్తున్నాడు ఆనందంతో. అందుకనే శ్రీ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఈ సందర్భంగా ఈ ఘటన విషయంలో చెప్తున్నారు, ఎవరైనా వ్యక్తి ఒక కృష్ణ చైతన్యాన్ని గనక ఆయన పెంపొందించుకుంటే, అండ్ హూ ఎగ్జిస్ట్ ఇన్ లవ్ విత్ కృష్ణ నో లాంగర్ సబ్జెక్ట్ టు సఫరింగ్. సో ఈ విధంగా కృష్ణుడితో మనం ప్రేమలో పడ్డామంటే, కృష్ణుడితో మనం ప్రేమలో పడ్డామంటే ఇంకా మనకు అసలు సఫరింగ్ దుఃఖం అనేదే ఉండదంట. అంటే కర్మ ద్వారా, మనము చేసుకున్న పూర్వపు కర్మల ద్వారా ఈరోజు మనం దుఃఖాన్ని అనుభవించమంట, ఒకవేళ మనం కృష్ణుడితో ప్రేమలో ఉంటే. ఇండీడ్ హీఈస్ బియాండ్ కర్మ, ప్రభుపాల ద్వారాసన. ఇటువంటి వ్యక్తుడే కర్మకి అతీతం, అంటే మన మీద కర్మ పనిచేయట్లేదు. కర్మ ఏంటి, మనము చేసుకున్న కర్మలకి ఈరోజు మనము ఎవరికో ఎప్పుడో దుఃఖం కష్టం కలిగించాము, సో అది ఇప్పుడు రిటర్న్లో మనకు రావాలి, ఈరోజు వస్తుంది మనకి, ఎవరో ఒకరి మాధ్యం ద్వారా మనకు వస్తుంది. అలా వచ్చినప్పుడు కూడా ఒకవేళ మనము ఆ దుఃఖానికి బాధకి ఆ బాధకి మనం మనకు బాధ కలగట్లేదు అనుకోండి, అంటే ఆ కర్మ ఫలితం పనిచేయట్లేదు మన మీద. సో అది బాధ మనకు కలగకుండా ఎవరైనా మనని అవమానించినా అపమానించినా శపించినా దూషించినా మనని మన మనము బాధపడకుండా ఎలా ఉండగలగాలి, ఎలా ఉండగలము, ఎప్పుడు ఉండగలం బాధపడకుండా, ఎప్పుడైతే కృష్ణుడితో ప్రేమలో ఉన్నాము మనం, అది ఇక్కడ చెప్తున్నారు. అవునా, మారుభీరాకుబి జోయిచ్చా తుమార్ అని మన ఆచార్యులు పాడతారు. అంటే మీరు నన్ను తన్నండి, కొట్టండి, చంపండి, మీ ఇష్టం. సో అందుకే కృష్ణుడు మనతో ఏం చేసినా ఎలా చేసినా మనం ఎలా వాడుకున్నా మనం ఆనందంగానే ఉంటాం, ఎందుకంటే అది ప్రేమ. సో బ్రహ్మ సంహిత అందుకే మనకి చెప్తున్నమాట, మనం భక్తి చేసుకున్నప్పుడు మనకి ఇలాంటి చేతన లభించిందంటే మనం సరిగ్గా భక్తి చేసుకున్నాం. కర్మాని నిర్దహతి కింతుచ భక్తి బాజం. సో ఒక విధంగా అందుకనే చెప్పారు ఇక్కడ బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు, ఒక వ్యక్తి భక్తి సరిగ్గా చేసుకున్నాడంటే అతని యొక్క కర్మ ఫలితాలు అన్ని కూడా శూన్యమైపోయాయి, అతను సంపూర్ణంగా కర్మ యొక్క ఫలితాల నుంచి ముక్తుడైపోతాడు, ఆయన పైన కర్మ పనిచేయదు. అదే భగవద్గీతలో కూడా చెప్పారు, సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. సో అందుకనే ఇక్కడ చెప్పారు ఇలా, ఈ విధంగా ఎవరైతే భక్తి చేసుకుంటున్నారో ఆయన అన్ని రకాల కర్మ ఫలితాల నుంచి అతీతుడు, అందుకే ఆయన వెంటనే బ్రహ్మపుత్ర స్థాయికి చేరుకోగలడు. సో ఇక్కడ భాగవతంలో కూడా అదే చెప్పారు, క్షీయంతే చస్య కర్మాణి. ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రేమ స్థాయికి చేరుకుంటారో భక్తిలో, అతను అన్ని కర్మ ఫలితాలు యొక్క వీటి నుంచి ముక్తుడైపోతాడు, ఏ కర్మ ఫలితాలు ఆయన మీద ఇంకా పనిచేయవు. సో ఇక్కడ అందుకే రాస్తున్నారు ప్రభుపాల్ వారు, ద లార్డ్ ఈస్ వెరీ కైండ్ అండ్ ఎఫెక్షనేట్ టువర్డ్ హిస్ డివోటీస్ అండ్ దేర్ ఫోర్ ఎ డివోటీ ఇన్ ఎనీ కండిషన్ ఈజ్ నాట్ సబ్జెక్టెడ్ టు ద రిజల్ట్స్ ఆఫ్ కర్మ. సో ఏ పరిస్థితిలో కూడా భక్తుడి పైన కర్మ యొక్క ఫలితాలు పనిచేయవు, అంటే ఎప్పుడు కూడా ఆయనకి దుఃఖం అనేది ఉండదు. చూడండి, భౌతిక ప్రపంచంలోనే ఈ యొక్క జడ జగత్తులోనే, ఈ యొక్క మనం ఉండే ఈ భౌతిక జగత్తులోనే దుఃఖము సుఖము రెండు ఉంటాయి, ద్వంద్వ లోకం అంటారు. కానీ ఈ చిన్మయ జగత్తులో, ఆధ్యాత్మిక ప్రపంచంలో, భగవద్ధామంలో, వైకుంఠంలో, గోలోకంలో, అక్కడ ఓన్లీ హ్యాపీనెస్, ఆనందం మాత్రమే. ఇంకా అక్కడ ఆనందం పెరుగుతూనే ఉంటుంది, ఆనందాంబుది వర్ధనం. అది స్పిరిచువల్ లైఫ్ అన్నమాట, ఆధ్యాత్మిక జీవితం. ఓకే, సో అందుకనే మీరు నిజంగా భక్తి చేసుకుంటే మీ జీవితంలో ఆనందం తప్ప వేరుండదు, వేరేదేం ఉండదు. ఏం జరిగినా ఆనందం పెరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా భగవంతుడికి అనుగ్రహమే. ప్రేమ అంబుది వర్ధనం, ప్రేమ కూడా పెరుగుతూనే ఉంటుంది, ఆనందం పెరుగుతూనే ఉంటుంది. ఇది భక్తి యొక్క లక్షణం. అందుకనే ఒక భక్తుడు ఎప్పుడు కూడా నేను స్వర్గానికి వెళ్ళాలి అని ఆశించడు. ఆయనకి స్వర్గం నరకం అంతా ఒకటే, పెద్ద డిఫరెన్స్ లేదనమాట. ఈ రెండింటికి పెద్ద తేడా చూడడం అన్నమాట. ఇంకా ఏ స్థితిలో ఉన్నా కానీ, అంటే పెద్ద పోస్ట్ ఉందా, పొజిషన్ ఉందా, నన్ను ఫాలో ఎంతమంది చేస్తున్నారు యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్, ఇవన్నీ పట్టించుకోరు, మనకు అవసరం లేదు. ఏ డివోటీ ఈజ్ ఆల్వేస్ ఈగర్ టు రిటర్న్ హోమ్ బ్యాక్ టు గాడ్ హెడ్. భగవద్ధామానికి ఎందుకు తిరిగి వెళ్ళాలనుకుంటాడు, అక్కడ ఎప్పుడు భగవంతుడి యొక్క సాంగత్యంలో ఉండాలి, అది కోరిక. ఎందుకంటే భగవంతుడు మనం ప్రేమిస్తున్నాం కాబట్టి భగవంతుడి సాంగత్యంలో ఉండాలని కోరుకుంటాం. మనం భగవద్ధామానికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాము, ఓ ఇక్కడ చాలా సుఖ, చాలా దుఃఖాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అందుకని ఇక్కడ నుంచి పారిపోదామని కాదు. మనకు భగవంతుడి పైన ప్రేమ ఉంది కాదు, భగవంతుడి సాంగత్యంలోనే ఉండాలి. ఇంకా అదే, ఈ యొక్క కోరిక అనేది బాగా పెరిగిపోతుందంట హృదయంలో. అందుకే ఆయన ఇంకా భౌతిక ప్రపంచంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు, ఎందుకు మనకి ఇక మన ప్లేస్ కాదు ఇది, అవునా? ఇక్కడ ఎలాగో ఉండేది లేదు మనం పర్మనెంట్గా, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి మనం ఎలాగో. కాబట్టి ఈ ప్లేస్ గురించి, దీన్ని ఎలా ఇక్కడ ఇంకా మంచి ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచించడు, అవునా? అందుకే భౌతికంగా ఏం జరుగుతుంది అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు అన్నమాట. విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఇక్కడ మనకి మహారాజ్ ఇక్కడ విషయంలో చెప్తున్నారు, మహారాజ్ చిత్రకేతు విషయంలో, ఇలా పార్వతి ఆయన్ని శపించినప్పుడు దాన్ని భగవంతుడి యొక్క అనుగ్రహం కృపగా ఆయన స్వీకరించాడు. అందుకనే లార్డ్ వాంటెడ్ చిత్రకేతు టు రిటర్న్ గాడ్ హెడ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో భగవంతుడి కోరిక ఏంటి, ఇది రెండోసారి చెప్తున్నారు చూడండి పర్పట్లో. ఇంతకుముందు కూడా ఒకసారి ఈ పాయింట్ని మనము చర్చించుకున్నాము, ఇది రెండోసారి చెప్తున్నారు ఈ పాయింట్ ఇక్కడ. ఓహో, ఈ పాయింట్ని విశ్వచక్రవర్తి ఠాకూర్ కామెంటరీలో నుంచి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు తాత్పర్యంలో. ఈ భగవంతుడు కోరుకున్నాడు ఈ చిత్రకేతు మహారాజు తిరిగి భగవద్ధామానికి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేయాలి అని. కాబట్టి ఆయన ఇక్కడ పూర్వపు ఆయన కర్మ ఫలితాలన్నింటి కూడా శూన్యం చేసేయాలని ఈ విధంగా లీల చేస్తున్నాడు భగవంతుడు. చూసారా ఇక్కడ ఇదన్నమాట. అంటే ఎవరైనా అనుకోవచ్చు అదేంటి, చిత్రకేతు ద్వారా ఈ విధమైన లీల చేయించి పరీక్షితుడి ద్వారా ఒక లీలమైన ఒకమైన లీల చేయించారు, అవునా? పరీక్షితుడు ఆయన ద్వారా అలా శమికి ఋషి పైన ఒక చిన్న అవమానం అపమానం చేసే విధంగా, ఆయన వ్యవహరించే విధంగా భగవంతుడి లీలాశక్తి ద్వారా జరిగింది, అంతరంగ శక్తి ద్వారా ఆయన ఆధ్వర్యంలో భగవంతుడి కోరిక మేరకు. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఎందుకు? తద్వారా ఆయన కర్మాలన్నింటినీ కూడా శూన్యం చేసేసి భగవద్ధామానికి తిరిగి తీసుకెళ్ళి పోవాలి అని. సో ఈ విధంగా అందుకనే ఇక్కడ పార్వతి యొక్క హృదయం నుంచి భగవంతుడు ఈ విధంగా, ప్రతి ఒక్క హృదయంలో పరమాత్ముడు ఉన్నాడు, ఆయన పార్వతి హృదయంలో ఉండి ఆయన పార్వతి ద్వారా ఈయనకి శాపాన్ని ఇచ్చాడు చిత్రకేతుకి. తద్వారా ఆయన సంపూర్ణమైన ఇంకా ఏ కర్మ ఫలితాలు ఉన్నాయో వచ్చేవి ఎన్నో జన్మలవి అవన్నీ కూడా జీరో చేసిద్దామని. అందుకనే చిత్రకేతు విత్రాసురుడిగా నెక్స్ట్ జన్మలో విత్రాసురుడిగా జన్మించాడు. తద్వారా ఆ విత్రాసురుడిగా జన్మించి అదే జన్మలో తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోయాడు. చూసారా ఇది భగవంతుడి కృప, అందుకే మనం అర్థం చేసుకోలేము. చిత్రకేతు మహారాజ్ భక్తుడు కాబట్టి అర్థం చేస్తున్నాడు, అతను వాదించలేదు నన్ను ఎందుకు శాపించింది, సరే నేను నవ్వాను ఓకే. మరి నవ్వితే అసురుడు అయిపోవాలని శాపించాలా? అసలు నవ్వడం ఏంటి, చిన్న తప్పు, సరే చేశాను చిన్న తప్పు, అది యాక్చువల్లీ నాకేం చెడు ఉద్దేశం లేదు, అయినా సరే చెడు తప్పుగా తీసుకున్నారు ఓకే, తప్పుగా అర్థం చేసుకుంటే సరే, ఏదో చిన్న పనిష్మెంట్ ఇవ్వాలి కానీ ఇంత పెద్ద పనిష్మెంటా? పరీక్షిత్ మహారాజ్ ఏదో చనిపోయిన పాముని అలా సమీక్ మహారాజ్ సమీక్ ఋషి యొక్క మెడలో వేసేసాడు, ఎందుకంటే ఆయన ఎంతో దాహం ఆకలితో ఉన్నాడు. అతనికి నీళ్లు కావాలి తాగడానికి. వాళ్ళ ఇంటికి వచ్చాడు రాజు మొత్తం పృథ్వీకి. అయినా కానీ ఆయన అసలు సమాధిలో ఉండడం పట్ల, ధ్యానంలో ఉండడం కారణంగా ఆయనకు తెలియలేదు. కాబట్టి ఆయన ఏమాత్రం పలకలేదు, ఆయనకి అతిథి సత్కారం కూడా చేయలేదు, నీళ్లు కూడా ఇవ్వలేదు. సో అందుకనే కొంచెం క్రోధానికి గురయ్యి పరీక్షిత్ మహారాజు అలా పనిచేశారు. చాలా చిన్నది, దాన్ని షమికి ఋషిపతిగా పట్టించుకోలేదు అనుకోండి, కానీ ఆయన పుత్రుడు శృంగి శపించేశాడు. అంటే భగవంతుడు ఆయన ద్వారా శాపం ఇచ్చేశాడు, శాపం దొరికింది పరీక్షిత్ మహారాజు. అందుకే మీరు చూడండి, పరీక్షిత్ మహారాజు ఆ శాపాన్ని ఎలా గ్రహించాడు, ఎలా స్వీకరించాడు. ఓ, నాకు చాలా మంచి జరిగింది, చాలా ఆనందంగా ఉంది, శాపం దొరికింది, నేను ఈ రోజు నేను చనిపోబోతున్నాను అని చాలా ఆనందపడ్డారు. ఎందుకు, చావుకి భయపడే వాళ్ళు కాదు భక్తులు. అవునా, మీరు చూసారు కదా ధృతరాష్ట్రుడిని, అరే చంపారా బాబు నన్ను అనేసి ఇంద్రుడు చెప్తున్నాడు, తొందర చంపేసి నేను వెళ్ళిపోవాలి భగవద్ధామానికి. సో అని వాళ్ళకి తెలుసు, భక్తులకి చచ్చిన మనకేం లాస్ లేదని, భక్తులకి ఏం లాస్ లేదనమాట. సో అందుకనే ఇక్కడ ఈ విషయాన్ని మనం నేర్చుకోవచ్చు, పరీక్షిత్ మహారాజు నుంచి కానీ వృత్రాసురం నుంచి కానీ, ఎలా ఒక జీవితంలో రివర్సల్ అంటే జీవితంలో ఏదైనా ఎదురుదెబ్బగా తగిలితే, కష్టం వస్తే, ఎవరైనా శాపం ఇస్తే, అప్పుడు మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి. మెయిన్ సమస్య ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ, ఇలాంటి పరిస్థితుల్లో మన చేతన ఎలా ఉంటుంది. సో మనకి భక్తి భాగవతం నేర్పించేది ఏంటంటే మన చేతనని ట్రైన్ చేస్తుంది. సో మనం ట్రైన్ కావాల్సింది ఎక్కడ, చేతనల్లో. స్కిల్స్ టిప్స్ ఇవన్నీ కావు. చాలామంది ప్రభుజీ కొన్ని టిప్స్ చెప్పండి ఎలా భక్తిలో ముందుకెళ్ళాలో, ఏమైనా స్కిల్స్ ఉన్నాయా, స్కిల్స్ టిప్స్ కాదు, చేతనని ఇంప్రూవ్ చేసుకోవాలి. సో భాగవతం నేర్పించేది అది. అందుకే మన యొక్క సంస్థ పేరు అంతర్జాతీయ కృష్ణ భావనామృత సంఘం, లేదా కృష్ణ చైతన్య సంఘం. సో మన యొక్క చైతన్యం అనేది డెవలప్ చేసుకోవాలి, సరైన చైతన్యం, సరైన చేతన ఉండాలి మనకి. సో నెక్స్ట్ 18వ శ్లోకం. సో ఈరోజు శ్లోకాలు తక్కువే అవ్వచ్చు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి పర్పస్ పాయింట్స్, ఎందుకంటే ఇందులోంచి మనం చాలా నేర్చుకోవాల్సింది ఉన్నాయి. కాబట్టి స్లోగానే వెళ్తాము. సంసార చక్ర ఏతస్మిన్ జంతుర జ్ఞాన మోహిత భ్రామయన్ సుఖం చ దుఃఖం చ భుంక్తే సర్వత్ర సర్వదా. సో ఈ విధంగా ఇక్కడ చెప్తున్నారు ఏమంటే, డెల్యూటెడ్ బై ఇగ్నోరెన్స్, అజ్ఞానం వశాత్తు ఒక జీవాత్మ, ఎవరు చెప్తున్నారు, చిత్రకేతు మహారాజు పార్వతికి చెప్తున్నారు, ఒక జీవాత్మ ఈ యొక్క ఫారెస్ట్ ఆఫ్ మెటీరియల్ వరల్డ్ అంటే ఈ యొక్క భౌతిక జగత్ అనే అడవిలో అలా సుఖ దుఃఖాలని భోగిస్తూ, ఆ యొక్క వ్యక్తి ఆ యొక్క జీవాత్మ యొక్క పూర్వపు కర్మ ఫలితాలనుసారంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ తిరుగుతూనే భ్రమిస్తూనే ఉంటుంది అన్ని సమయాల్లో. అందుకనే ఓ నా తల్లి, దీనికి ఇలా జరగడానికి ఈ సంఘటన నువ్వు కూడా కారణం కాదు, నేను కూడా కారణం కాదు, ఇదంతా పైన దైవ నిర్ణయం, అదంతా ఎలా జరిగింది నా పూర్వప కర్మ ఫలితానుసారంగా. సో నేను నిన్ను దోషించట్లేదు, నీది తప్పు లేదు, నాది తప్పు లేదు అనే విధంగా ఆయన చెప్తున్నారన్నమాట. చూడండి, ఇలా అర్థం చేసుకోవాలి. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే. సో అహంకారంతో కూడుకునే వ్యక్తి అనుకుంటాడు నేనే కర్త అని, కానీ అసలైతే ఈ ప్రకృతి యొక్క మూడు గుణాలు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అధ్యక్షతలో నడుస్తున్నాయి. మా అధ్యక్షైన ప్రకృతి సూయతేసి చరాచరం. సో ఈ యొక్క దైవం అనేది కూడా భగవంతుడి, ప్రకృతి అనేది కూడా భగవంతుడి, అంతరంగ శక్తి అని బహిరంగ శక్తి కానీ అన్ని కూడా భగవంతుడి యొక్క అధ్యక్షతలో అన్ని కూడా పనిచేస్తున్నాయి. 19వ శ్లోకం. నైవాత్మాన పరశ్చాపి కర్తా స్యాత్ సుఖ దుఃఖయో కర్తారం మన్యతే త్రాజ్ఞ ఆత్మానం పరమేవ చ. సో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఈ యొక్క జీవాత్మ, లేకపోతే ఆ జీవాత్మ యొక్క బంధువులు శత్రువులు, వీళ్ళందరూ కూడా ఈ సుఖ దుఃఖాలకి కారణం కాదు. అంటే నేను కారణం కాదు, నువ్వు కారణం కాదు, కానీ మనం ఒక అజ్ఞాన కారణంగా ఒక వ్యక్తి అనుకుంటాడనమాట నేను కారణం, ఆ అబ్బాయి కారణం, ఆ అమ్మాయి కారణం, ఈ వ్యక్తి కారణం అని అనుకుంటారు. ఇదంతా అజ్ఞానం కారణంగా అర్థం చేసుకోకుండా, అసలు ఇవన్నీ జరిగేవన్నీ కూడా పూర్వకర్మ ఫలితాలు జరుగుతున్నాయి. అక్కడ మనం అనుభవిస్తున్నాం సుఖ దుఃఖాలు ఏదైతే మనం అనుభవిస్తున్నాం ఈరోజు, అవన్నీ పూర్వకర్మ ఫలితాలు అన్నమాట. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మీకు దుఃఖం కష్టం వస్తుంది, మీరు అది కావాలనుకున్నా వద్దనుకున్నా అది వచ్చేస్తుంది, దీని మీరు అనుభవించాల్సింది. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది అంటే, తెలివైన వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే, ఓహో అంటే ఈరోజు నేను అనుభవించేదంతా పూర్వపు కర్మ ఫలితాలు, అంటే నెక్స్ట్ జన్మలో కూడా నేను ఈ జన్మలో చేసుకున్న కర్మ ఫలితాలని అనుభవిస్తాను, కాబట్టి ఈ జన్మలో సరైన కర్మలు చేసుకోవాలి అని అర్థం చేసుకున్న వ్యక్తి తెలివైన వ్యక్తి. అందుకనే ఈ సుఖ దుఃఖాల గురించి ఎక్కువ ఆలోచించకుండా ఇప్పుడు నేను ఏం చేయాలి అనే కర్తవ్యం, ఓ ఈరోజు నేను భక్తి చేసుకుంటే ఈ కర్మ ఫలితాల నుంచి నేను ముక్తి పొందగలను, నెక్స్ట్ జన్మ అనేది నాకు ఉండదు, సో ఈ బాధ నుంచి నేను తప్పించుకోవచ్చు. సో అసలైన సొల్యూషన్ ఏంటి? భక్తి, భక్తి చేసుకోవడం అనేది అర్థం చేసుకోవాలి వ్యక్తి. సో ఇక్కడ తాత్పర్యంలో ప్రభుపాద వారు రాస్తున్నారు అజ్ఞ అని ఇక్కడ రాశారు. సో ఈ భౌతిక ప్రపంచంలో జీవాత్మలందరూ కూడా అజ్ఞానంలో ఉన్నారు, అంటే చాలా రకాలుగా లెవెల్స్లో ఉంటారు అజ్ఞానం కూడా. ఇక్కడ వ్యక్తి ఎవరైతే సంపూర్ణమైన ఎక్కువ అజ్ఞానంలో ఉన్నారంటే తమో గుణంలో ఉన్నారు. అందుకనే ఒక వ్యక్తి ఆ అజ్ఞానం తమోగుణం నుంచి మెల్లిగా సత్వగుణంలోకి రావాలి. సత్వగుణంలో సరైన జ్ఞానం ఉంటుంది, సరైన జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు. సో అందుకనే ఒక వ్యక్తి సత్వగుణంలోకి వచ్చి తద్వారా మెల్లిమెల్లిగా ఆ సత్వగుణం నుంచి కూడా పైకెళ్ళాలి, ఆ గుణాలకి, మూడు గుణాలకి అతీతులుగా మారాలి, శుద్ధ సత్వ స్థాయిలోకి చేరుకోవాలి. సో అదే అధోక్షజ ప్లాట్ఫామ్, వాసుదేవ ప్లాట్ఫామ్ అంటారు అన్నమాట. ఆ శుద్ధ సత్వ స్థాయిలో ఆ వ్యక్తి నేనెవరు, భగవంతుడెవరు, మిగతా జీవాత్మలు ఎవరు, వాటి సంబంధం ఏంటి అని అర్థం చేసుకుంటాడు. ఈ విధంగా ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రతి ఒక్కటి కూడా అన్ని భగవంతుడికి అధ్యక్షతలోనే జరుగుతున్నాయనే విషయాన్ని అర్థం చేసుకుంటాడు. ఈ విధంగా ఇవన్నీ కూడా ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా పూర్వకర్మ ఫలితాలు, ఇవన్నీ విషయాలు అర్థం చేసుకుంటాడు వ్యక్తి. అంటే ఆ ఉన్నత స్థాయికి మనం చేతన చేరుకోవాలి భక్తి మార్గం ద్వారా. 20వ నంబర్ శ్లోకము, గుణ ప్రవాహయే తస్మిన్ కశ్యాప కోన్వనుగ్రహ కస్వర్గో నరక కోవా కిం సుఖం దుఃఖమేవవా. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది, ఈ భౌతిక జగత్తు ఇక్కడ దేంతో పోలుస్తున్నారంటే, ప్రవహించే నది యొక్క అలలతో. సో ఈ యొక్క శాపము, ఇంకా వరము, ఇవన్నీ కూడా ఏంటి అసలు, ప్రవహించే నదిలో అలలు వంటివి అలా వస్తాయి వెళ్ళిపోతాయి. సో ఈ యొక్క స్వర్గలోకాలు ఏంటి, నరకం ఏంటి, అసలు సుఖమేంటి, దుఃఖమేంటి? ఎందుకంటే ఈ అలలు అనేవి ఎంతసేపు ఉంటాయి, అలా వస్తుంది వెళ్ళిపోతుంది అంతే, ఇవన్నీ శాశ్వతమైనవే కావు, అవునా? సో వీటి ఏ, నన్ ఆఫ్ దెమ్ హ్యాస్ అన్ ఎటర్నల్ ఎఫెక్ట్ ఇక్కడ రాశారు. అంటే దేనికి కూడా శాశ్వతమైన, దేని ద్వారా కూడా శాశ్వతమైన ప్రభావం అనేది చూపదు. అది ఇవన్నీ టెంపరీ, తాత్కాలికమైనవి, తాత్కాలికమైనవి అని ఇక్కడ చెప్తున్నారు. రైట్. సో ఈ భౌతిక ప్రపంచంలో అదేంటి ప్రభుజీ, సుఖ దుఃఖాలు అంతా డిఫరెన్స్ ఏంటి, స్వర్గము నరకము ఒకటే, సుఖ దుఃఖాలు ఒకటే అంటున్నారు, ఏంటిది శాపము వరము ఒకటేనా, ఎలా ఈ భౌతిక ప్రపంచంలో ఇది దుఃఖాలయం అశాశ్వతం? ఇక్కడ ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, మీరు ఒకవేళ ఉప్పు మొత్తం ఉప్పు లోపల పడిపోయారనుకోండి, ఎక్కడ మీరు టేస్ట్ చేసినా ఉప్పుపై ఉంటుంది, ఉప్పు టేస్టే వస్తుంది, అవునా? సో ఉప్పు నీటి సముద్రంలో మునిగిపోయారనుకోండి, ఆ సముద్రంలో ఎక్కడ నీళ్ళు తాగినా మీకు ఉప్పుగానే ఉంటాయి. అలాగా నీ భౌతిక ప్రపంచంలో దుఃఖాలే ఉన్నాయి. ఎక్కడెళ్ళినా సరే మీరు స్వర్గానికి వెళ్ళండి లేకపోతే నరకానికి వెళ్ళండి. ఈ స్టోరీ అంతా ఏంటి? ఈ స్టోరీలో చూస్తే మీరు దేవతలు రకరకాల కష్టాలను ఎదుర్కొన్నారా లేదా, దుఃఖాలను ఎదుర్కొన్నారా లేదా, బాధలు ఎదుర్కొన్నారా లేదా విరుత్రాసుడి ద్వారా. సో మీరు చూస్తారు భాగవతంలో ఎన్నో కథలు ఉన్నాయన్న, ఎన్నిసార్లు దేవతలు పారిపోవాల్సి వచ్చింది, దాక్కోవాల్సి వచ్చింది, ఓడిపోవాల్సి వచ్చింది, అవమాన పాలవాల్సి వచ్చింది, దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది, గాయాలైపోయారు, మొత్తం శరీరం అంతా కూడా. ఎన్నిసార్లు వెళ్ళి మళ్ళీ ప్రార్థించుకోవాల్సి వచ్చింది, క్షమాపణ కోరుకోవాల్సి వచ్చింది. సో అంటే దేవతలైనా సరే, మీరు స్వర్గంలో నివసించినా సరే, దుఃఖాలు అనేవి పోవు. ఇంకా నరకంలో ఈ భూమిపైన చెప్పక్కర్లేదు అనుకోండి. అదే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకని ఇక్కడ చెప్తున్నారన్నమాట భాగవతంలో 21వ శ్లోకం, ఏకః సృజతి భూతాని భగవాన్ ఆత్మమాయయ ఏషాం బంధం చ మోక్షం చ సుఖం దుఃఖం చ నిష్కలః. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు నేను ఒక్కటి. భగవంతుడు ఒక్కడే, సారీ మన చిత్రకేతు మహారాజు చెప్తున్నాడు భగవంతుడు ఒక్కడే, ఆయన మాత్రం ఈ యొక్క భౌతిక పరిస్థితుల ద్వారా ప్రభావితం అవ్వడు. ఇంకా ఈ ఆత్మలన్నీ కూడా ఆయన శక్తి ద్వారా సృష్టించడు. మనందరం కూడా ఆయన సంతానం. కాబట్టి ఈ యొక్క జీవాత్మ ఈ భౌతిక బహిరంగ శక్తి ద్వారా అచ్ఛన్నమై కలుషితమై అంధకారంలో అజ్ఞానంలో రకరకాల బంధాలు సృష్టించుకుంటుంది, దాని ద్వారా కష్టాల పాలవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు సరైన జ్ఞానం దక్కి మోక్షాన్ని కూడా పొందుతుంది. సో సత్వరజ గుణాల్లో ఇలా సుఖ దుఃఖాలని అనుభవిస్తూ ఉంటుంది ఈ ఆత్మ. సో ఇవన్నీ చిత్రకేతు మహారాజ్ చెప్తున్నాడు, మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఆయన ఎంత మంచి చేతన జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానంతో ఉంది. సో ఈ భక్తులు సెంటిమెంటల్గా ఫాలో అవ్వరు. సరైన జ్ఞానం, సరైన అండర్స్టాండింగ్ ఉంటుంది జీవితం గురించి, ప్రాణం, లైఫ్ గురించి, శాస్త్రాల గురించి, ఫిలాసఫీ, అన్ని సరైన జ్ఞానం, సరైన అండర్స్టాండింగ్ ఉంటుంది. దాని ప్రకారంగానే నడుచుకుంటారు, వ్యవహరిస్తారు. ఉన్నతస్య కశ్చిత్ దైత ప్రతిపో న జ్ఞాతి బంధుర్ న పరో న చ స్వః సమస్య సర్వత్ర నిరంజనస్య సుఖేన రాగ కుత ఏవ రోషః. సో భగవంతుడు ఆయన అన్ని జీవరాశుల పట్ల సమాన దృష్టి, ఆయనకు అందరూ సమానం. అవునా? ఆయన ఎవరో ఒకరు ఆయనకి ప్రియం అన్నట్టు ఏం లేదు. ఎవరో శత్రువు కూడా కాదు ఆయనకి, ఎవరు మిత్రువు కాదు, ఎవరు బంధువు కాదు. ఈ భౌతిక ప్రపంచానికి ఆయన సంపూర్ణంగా అనాసక్తుడు. ఆయనకి ఏమాత్రం కోరిక, ఆపేక్ష లేదు ఇక్కడ ఉన్న సుఖ దుఃఖాలకి. సో ఈ సుఖము దుఃఖం అనేది, ఈ ద్వంద్వాలు అనేవి కూడా రిలేటివ్. కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఆనందంలో ఉండే వ్యక్తి. ఆయనకు ఆయన అసలు ఆయన దుఃఖం అనేది ప్రశ్న లేదు ఆయనకి. సో భగవంతుడి స్థానాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు చిత్రకేతు మహారాజ్. సో నెక్స్ట్ 23వ శ్లోకము, తథాపి తచ్చక్తి విసర్గ యేషాం సుఖాయ దుఃఖాయ హితాహితాయ బంధాయ మోక్షాయ చ మృత్యు జన్మనో శరీరిణాం సంస్కృతయే వికల్పతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు సంపూర్ణంగా మన సుఖ దుఃఖాలకి ఆయన అతీతుడు. మనం కర్మానుసారంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాము. ఆయన యొక్క మిత్రువు, బంధువు, శత్రువు అన్నట్టు ఎవరు లేరు. సో ఈ భౌతిక బహిరంగ శక్తి ద్వారా ఆయన ఈ యొక్క పుణ్య పాప కర్మాలని సృష్టించాడు. సో ఈ విధంగా మనం ఈ భౌతిక జీవితాన్ని జీవించడానికి ఈ సుఖ దుఃఖాలని, ఈ యొక్క మంచి చెడు అనేది, బంధన ముక్తి, జన్మ మృత్యు, ఇటన్నిటిని సృష్టించాడు భగవంతుడు. సో సర్వకారణ కారణం భగవంతుడే. అవునా? కానీ మన సుఖ దుఃఖాలకి, మన ముక్తికి బందీ అయి ఉండడానికి, బద్ధవస్థకి కారణం మాత్రం భగవంతుడు కాదు. ఇవన్నీ కూడా మన పూర్వపు కర్మ ఫలితాలే. ఈ భౌతిక ప్రపంచంలో మనం, భౌతిక ప్రపంచం కూడా వచ్చింది మన కోరిక, మన ఇచ్ఛానుసారంగా. కాబట్టి బై ద ఆర్డర్ ఆఫ్ ఎ జడ్జ్ వన్ పర్సన్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ జైల్ అండ్ అనదర్ ఈజ్ ఇంప్రిజెంట్. చూడండి, జడ్జు ఆర్డర్ ప్రకారం ఒకరిని రిలీజ్ చేస్తారు బందీఖానా నుంచి, ఇంకొకరిని జైల్లో వేస్తారు, అవునా? కానీ అలాగని దానికి కారణం జడ్జి కాదు. జడ్జి అతన్ని జైల్లో వేస్తాడు? జడ్జి అతన్ని జైల్లో వేయలేదు. అతను చేసిన కార్యాలు అలా ఉన్నాయి కాబట్టి ఆయన జైల్లో దోసేశారు జడ్జి. కాబట్టి వీళ్ళు చేసుకునే కార్యాల ద్వారానే వాళ్ళ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారు వ్యక్తులు. కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ కారణం కాదు, ఆ జడ్జి కారణం కాదు. గవర్నమెంట్ అందరిని సమాన దృష్టితో చూస్తుంది, సర్కారు. కానీ ఇక్కడ అలాగే చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ ఉదాహరణతో అలాగే భగవంతుడు కూడా అందరి పట్ల సమాన దృష్టితో చూస్తాడు. కానీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఎలాగైతే గవర్నమెంట్, ఇక్కడ వేరు వేరు డిపార్ట్మెంట్స్ ఉంటాయి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, భగవంతుడు కూడా అలాగే అన్నమాట. సో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇంకొక ఉదాహరణ ఇస్తున్నారు ప్రభుపాల్ వారు ఇక్కడ. లిల్లీస్, లిల్లీ పువ్వులు తెరుచుకుంటాయి మూసుకుంటాయి సూర్యుడి కిరణాల ఆధారంగా. ఆ విధంగా బంబుల్ బీస్, తుమ్మెదలు, అవి కూడా ఆనందాన్ని దుఃఖాన్ని అనుభవిస్తాయి. కానీ దానికి సూర్యుడి యొక్క కిరణాలు, సూర్యుడి గ్రహము కారణం కాదు ఈ యొక్క తుమ్మెదల యొక్క సుఖ దుఃఖానికి. సో ఇక్కడ విషయం అలా ఉందన్నమాట. సో ప్రతి దానికి ఇక్కడ కారణం ఏంటి? మనము చేసుకున్న పూర్వపు కర్మలే. ఈరోజు మనం అనుభవించే ప్రతి సుఖ దుఃఖము కూడా మనము అనుభవించిన, మనము చేసుకున్న పూర్వపు కర్మలే. మరి భక్తి ఏం చేస్తుందండి? మరి భక్తి ఏం చేస్తుందండి? మీకు సరైన చేతనిస్తుంది. మీకు ఎంత సుఖ దుఃఖాలు వచ్చినా కానీ దాని ద్వారా మన మనస్సు అనేది విచలితం కాకుండా, సుఖం వచ్చినప్పుడు పొంగిపోకుండా, అలాగే దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోకుండా ఉండడానికి, స్టేబుల్గా ఉండడానికి సరైన చేతన, సరైన మనోభావన, సరైన దృష్టికోణం మనకి భక్తి, శాస్త్రాలు, భాగవతం అనేది ప్రసాదిస్తాయి. సో మనం ఎప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉండగలం. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తుంది, అక్కడ నుంచి శరీరంలోకి వస్తుంది డిస్టర్బెన్స్. సో ఇక్కడ డిస్టర్బ్ కాకుండా ఉండడానికి మనకి భాగవతం మనకి హెల్ప్ చేసేది, భక్తి మనకి హెల్ప్ చేసేది. అత ప్రసాదయేన త్వాం శాపమోక్షాయ భామిని యన్మన్యసే హ్య సాధుక్తం మమ తత్ క్షమ్యతాం సతి. ఓ మాత, నువ్వు అనవసరంగా ఇంత క్రోధాన్ని ప్రదర్శించావు. ఎందుకంటే ఈ సుఖ దుఃఖాలన్నీ కూడా నా పూర్వపు కర్మ ఫలితాలే. కాబట్టి నేను, నువ్వు నన్ను ఈ శాపం నుంచి ముక్తి ప్రసాదించమని, ఈ శాపాన్ని వెనక్కి తీసుకోమని, నన్ను క్షమించమని నేను మిమ్మల్ని ఏమీ కోరుకోవట్లేదు. నేను ఏదైతే అన్నానో అందులో తప్పేం లేదు. కానీ నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు, ఏదో ఒక విధంగా నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. కాబట్టి నువ్వు ఏదైతే తప్పుగా నా గురించి అనుకున్నావో, నేను తప్పు చేశానని, దానికి నన్ను క్షమించు అని చెప్తున్నాను. సో ఇక్కడ చిత్రకేతు మహారాజు ఎంతో చక్కగా పార్వతికి ఆయన యొక్క మనోభావాన్ని, ఆయన ఎటువంటి, ఆయనకి ఈ యొక్క శాపాన్ని అతను స్వీకరించాడు, ఏ యొక్క చేతనతో స్వీకరించాడు అన్ని కూడా వ్యక్తం చేశారు ఎంతో సరైన నమ్రత భావనతో. దీని తర్వాత శుకదేవ గోస్వామి అంటారు, చూద్దామంట. శ్రీ శుక ఉవాచ ఇతి ప్రసాద్య గిరిశౌ చిత్రకేతురరిందమ జగామస్వ విమానేన పశ్యతోస్మయతోస్తయహో. శుకదేవ గోస్వామి అంటున్నారు, ఓ రాజా పరీక్షిత్, ఈ విధంగా చిత్రకేతు మహారాజు ఎవరైతే శత్రువుల్ని ఓడించగలడో ఆయన ఈ విధంగా శివుడిని పార్వతిని ఇద్దరిని కూడా సంతృప్తిపరిచాడు. సంతృప్తిపరిచిన తర్వాత మళ్ళీ ఆయన ఒక విమానం ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట. ఈ విధంగా ఎప్పుడైతే శివుడు పార్వతి ఇద్దరు ఇలా చిత్రకేతుని చూశారో, అంటే ఈ విధంగా ఇతనుకు శాపము ఇచ్చిన తర్వాత కూడా ఏమాత్రం భయపడకుండా నవ్వుకుంటూ ఇలా ఆనందంగా వెళ్ళిపోయాడు తిరిగి. సో ఈ యొక్క ఆయన ఈ యొక్క బిహేవియర్, ఆయన ఈ యొక్క ఈ విధంగా అయితే ఆయన వ్యవహరించాడు, ఆయన బిహేవియర్ చూసి ఆస్టానిష్డ్ అంటే ఆశ్చర్యచకితులైపోయారన్నమాట శివుడు పార్వతి. తతస్తు భగవాన్ రుద్రో రుద్రాణి ఇదమబ్రవీత్ దేవర్షి దైత్య సిద్ధానాం పార్షదానాం చ శృణ్వతాం. సో అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, Therefore, in the presence of the great sage Narada, Narada Muni yokka samakshamlo siddha the asurulu siddha lokavasulu inka aane yokka parshadula samakshamlo Shivudu chaala shaktivantamaina Shivudu ippudu thana ee vidhanga Parvati tho ee vakyalu palikenu ala andaru vintunappude. సో అందరి సమక్షంలోనే అందరూ వింటున్నారు అని తెలిసే పార్వతితో ఈ వాక్యాలు అన్నాడంట. ఇప్పుడు శివుడు పార్వతితో ఏమన్నాడు అనేవి చాలా ముఖ్యమైన శ్లోకాలు, చాలా అద్భుతంగా ఉంటాయి. ఎన్నో అద్భుతమైన శిక్షణలు మనం నేర్చుకోవచ్చు, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తారు. సో ఇది 27 నుంచి ఇంకా 41 వరకు ఉన్నాయి శ్లోకాలు. సో ఇది మనము ఫ్రెష్గా మనం నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేస్తే బాగుంటుంది. సో 27 నుంచి మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట. రేపు కుదరదు, ఎల్లుండి మంగళవారం రోజు. అప్పటి వరకు సెలవు ఎంతో ఓపిక విన్నందుకు శీల ప్రభుపాదకి జయ. గ్రంథరాజ్ శ్రీమద్ భనాగవతంకి జయ. సమవేత గౌరవ భక్త వృందికి జయ. నితాయ గౌ సీతనాథ్ ప్రేమానంది హరిహరి బోల్.